Yoga yagna sadapare. Yoga yagna sadapare. Swadhyagnana yagnacha. Swadhyagnana yajnascha. Kataya samchitam vrataha. Kataya samchitam vrataha. Dravya yagna stapo yagna. Yoga yagna sadapare. Swadhyayagna dayajnascha. Kataya samchitam vrataha. Dravya yagna tapo yagna yoga yagna tapa padre swadhyaya gnana yagnasya yataya samsita vrataha dravya yagna tapo yagna yoga yagna sada pare Svadhyaya jnana yagnasya yataya samsita vrata dravya yagna tapo yagna yoga yagna sada pare svadhyaya jnana yagnasya yataya samsita vrata Yagna tapo yagna yoga yagna sada pare swadhyaya jnana yagnasya yataya samsita vrataha dravya yagna tapo yagna yoga yagna sada pare swadhyaya jnana yagnasya Yataya samsita Dravya yagna tapo yagna Yoga yagna sada pare Swadhyaya jnana yagnasya Yataya samsita vrataha Dravya yagna Tamukunda vane arpinchuchu Tapa yagna Tapo yagnamu Yoga yagna, yoga yagnamu, tadha, avidamaga, apare, itaralu, swadhyaya, veda adhyayanamanadi, jnana yagna, jnanamanadi yagnamu, cha, kuda, yataha, jnanamantulu, samsita vrataha, katina vratamunu, swikarinchinavaru. భావము భాష్యము చెప్పినది ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీలా ప్రభుపాద్ కఠిన వ్రతములను చేపట్టి కొందరు తమ సంపత్తిని అర్పించడం ద్వారా మరియు మరికొందరు తీవ్ర తపస్సులను చేయటం ద్వారా అష్టాంగ యోగ పద్ధతిని పాటించడం ద్వారా లేదా దివ్య జ్ఞాన పురోగతికై వేదాధ్యయనము నడించడం ద్వారా జ్ఞానవంతులగుదురు భాష్యము ఇచ్చట తెలుపబడిన యజ్ఞములను వివిధ భాగములుగా విభజించవచ్చును పలు విధములైన దానముల రూపములలో తమ సంపత్తులను త్యాగము చేయు వారు కొందరు కలరు భారతదేశమునందు ధనవంతులు లేదా రాజవంశంశులకు చెందినవారు ధర్మశాలలు అన్నక్షేత్రములు అతిథిశాలలు అనాథ ఆలయములు విద్యాపీఠములు వంటి పలు విధములైన ధర్మ సంస్థలను నిలుపుకొల్పుట తెలిసిన విషయమే అదే విధముగా ఇతర దేశములందు కూడా పేదలకు అన్నము విద్య వైద్య సౌకర్యములను సముచితముగా కల్పించు ధర్మ సంస్థలు వైద్యశాలలు వృద్ధాశ్రములు పెక్కులు కలవు ఇటువంటి ధార్మిక కర్మలన్నీయును ద్రవ్యమయ యజ్ఞములు అని పిలువబడును మరికొందరు ఉన్నత జీవన ప్రాప్తి కొరకు లేదా ఉన్నత లోకమును ఉద్ధరింపుటకు కొరకు చంద్రాయానము మరియు చతుర్మాసము వంటి పలు విధమైన కఠిన నియమములను తపస్సులను స్వచ్ఛందంగా స్వీకరించరు ఈ విధానములందు నియమపూర్ణ జీవితమును గడుపుటకు తీవ్ర వ్రతములను పాటింపవలసి ఉండును ఉదాహరణకు చతుర్మాస దీక్షయందు మనుజుడు 4 నెలలు జూలై నుండి అక్టోబర్ వరకు కొన్ని రకాల ఆహారములను స్వీకరింపక ఏకభుక్తమునుండును గృహమును విడిచి వెళ్లకుండును జీవిత సుఖమును త్యాగమనుచువంటి ఆ యజ్ఞము తపోమ యజ్ఞములని పిలువబడును. ఇకను మరికొందరు బ్రహ్మమునందు లీనమును కోరి పతాంజలి యోగమునందు గాని హఠయోగము లేదా అష్టాంగ యోగమునందు గాని సిద్ధుని కోరి నిరుచులగుదురు. ఇంకొందరు వివిధములైన తీర్థస్థానములకు ఎగుదురు. ఈ అభ్యాసములు భౌతిక జీవమునందు ఏదో ఒక స్థితిని కోరి వనరింపబడి యోగ యజ్ఞములు. మరికొందరు ఉపనిషత్తులు వేద సూత్రములు వంటి వేద శాస్త్రమును లేదా సాంక జ్ఞానమును అధ్యయనం చేయటందు నియుక్తులగుదురు. అట్టివి స్వాధ్యాయ యజ్ఞములు అనబడును. ఈ విధముగా యోగులందరూ వివిధములైన యజ్ఞములందు నియుక్తులై ఉన్నత జీవస్థితిని పొందగోరేందురు. కాని శ్రీకృష్ణ భగవాన్ ప్రత్యక్ష సేవ ఉన్నందున కృష్ణభక్తి రసభావన అన్నది వీటన్నింటికీ భిన్నమైనది. ఐదు పైన తెలుపబడిన ఏ విధమైన యజ్ఞముల చేతను కాక కేవలము శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని ప్రామాణిక భక్తుల కరుణ చేతనే ప్రాప్తము కాగలదు. కనుకనే భక్తి రసభావనము దివినమై ఉన్నది. ఓం అజ్ఞానాతిమిరాందశ జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితనామనే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి వాంఛా కల్పతరుభ్యశ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కఠిన ఉత్తరం చేపట్టి కొందరు తమ సంపత్తిని అర్పించడం ద్వారా, మరికొందరు తీవ్ర తపస్సును చేయడం ద్వారా, అష్టాయంగ పద్ధతిని పాటించడం ద్వారా లేదా దివ్యజ్ఞాన పురోగతికై వేదాధ్యయనం చేయడం ద్వారా జ్ఞానవంతులగుదురు. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో దివ్యజ్ఞానం అనేటువంటిది అధ్యాయము, 4వ అధ్యాయం భగవద్గీతలో. ఈ శ్లోకంలో భగవంతుడు రకరకాల వ్యక్తులు ఏ విధంగా జ్ఞానస్థితికి చేరుకుంటారు అని చెప్పి ఆయన వివరిస్తున్నాడు. ఇక్కడ ప్రభుపాద గారు భాష్యంలో బాగా సంపూర్ణంగా వివరిస్తున్నాడు. మామూలుగా చాలామంది మనం అడుగుతుంటాం, మనం వెళ్ళి భగవద్గీత చదవండి, హరే కృష్ణ మంత్రం జపించండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని చెప్పినప్పుడు చాలా మంది సమాధానం చెప్పేది మేము అన్ని చేస్తున్నాము, చిన్నప్పటి నుంచి మేము ధర్మకార్యాలు చేస్తున్నాము అని చెప్పి అంటూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు ప్రజల్లో దీంట్లో ఎటువంటి కార్యాలేమి, ఆధ్యాత్మిక కార్యాలేమి, పుణ్యకార్యాలేమి, పాపకార్యాలేమి క్లియర్ గా తెలియదు వాళ్ళకి. అన్నింటినీ ధర్మకార్యాలని చెప్పి అనుకుంటారన్నమాట. కొంతమంది వాళ్ళు కొన్ని పాపకార్యాలు చేస్తూ కూడా అది మా ధర్మం అని చెప్పి చెప్పంటారు. ఉదాహరణకి జంతుబలి ఇవ్వడం కావచ్చు. మనం మీ ప్రశ్నించాము, ఎందుకు మీరు ఈ విధంగా జంతుబలి చేస్తున్నారని చెప్పి, మా ధర్మం అది, పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచి చేస్తున్నారు పెద్దలు, ఇప్పుడు మేము చేస్తాం, మా ధర్మం అని చెప్పి అంటారు. అయితే మనము ధర్మాన్ని మనకు సొంతంగా మనం పెట్టుకునేది కాదు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ధర్మత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మం అనేది వాళ్ళకు వాళ్ళు పెట్టుకునేది కాదు. మనం ఉదాహరణకి దేశం కూడా ఉంది, దేశంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క నియమం పెట్టుకున్నారు అనుకో, ట్రాఫిక్ రోడ్లో పోతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క నియమాలు పెట్టుకున్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది ట్రాఫిక్ లో చాలా ఇబ్బంది అయిపోతుంది. అది సమంగా అది అందరికీ ప్రమాదమే. ఒకరు కుడి పక్క పోవాలంటే, ఒకరు ఎడమ పక్క పోవాలంటే, ఒకరు మధ్యలో పోవాలంటే రకరకాల నియమాలు పెట్టుకునేస్తాం అనుకో మనం. అది వీలు కాదు, దానికి ఒక విధానం ఉంది, ప్రభుత్వం ఉంది. ప్రభుత్వము ఆ ట్రాఫిక్ నియమాలని, దేశ నియమాలను అంతా కూడా వాళ్ళు విధిస్తారు. దాని ప్రకారం అందరూ నడుచుకోవాలి. దాని ప్రకారం నడుచుకోకపోతే మనకు శిక్ష పడుతుంది. అదేవిధంగా పూర్తి సృష్టికంతా కూడా కొన్ని ధర్మ నియమాలు ఉన్నాయి. దాన్ని కూడా మనము ఎవరంటే వాళ్ళు చేయడానికి లేదు. మనం ఏదో కొత్త మనకేదైతే నచ్చుతుందో, మనకేదైతే ఉపయోగపడుతుందో ఇంద్రియాలకి, దాన్ని ధర్మం అని చెప్పి మనం పెట్టడానికి లేదనమాట. అది చాలా ప్రమాదం అనమాట. అది వీలు కాదు. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని చెప్పి శాస్త్రం చెప్తాం. ఈ ధర్మ నియమాలు అనేది భగవంతుని దగ్గర నుంచే రావాలి, అప్పుడే అది ధర్మం ఏమవుతుంది. కానీ మనం సొంతంగా తయారు చేసుకుంటే అది అధర్మమే అవుతుంది. సోకాల్ ధర్మనేమి కూడా ఏమవుతుంది? అధర్మమే అవుతుంది. అందుకే చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు శాస్త్రాలు కూడా వాళ్ళు తప్పుగా అవగాహన చేసుకునేస్తారు. ఇప్పుడు కృష్ణుడేమో అక్కడ యుద్ధం చేయమంటున్నాడు. కొంతమంది ఇప్పుడు అదే సమస్య వచ్చిందన్నమాట ఇన్ని రోజులు, ఎందుకు కృష్ణుడు చంపమంటున్నాడు? హింస కదా అది, అదట్టు ధర్మం అవుతుంది. కృష్ణుడు మీరు చెప్తున్నారు ధర్మం అనేసి ప్రశ్నిస్తూ ఉంటారు, రకరకాల ప్రశ్నిస్తారు. అంత అవగాహన లేని వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు కొద్దిగా ఈ శాస్త్రాలని ఎవరైతే రిప్రజెంట్ చేయాలని వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలని వాళ్ళు కూడా చేయడం లేదనమాట. ప్రమాణికమైన వ్యక్తులు లేరు. మొదటి శాస్త్రాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రమాణిక వ్యక్తులు అనేవాళ్ళు లేరనమాట. పూర్తిగా అది ఎటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి పరంపర లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. అప్పుడేమవుతుంది, ఎవరంటే వాళ్ళు ప్రజెంట్ చేస్తే శాస్త్రాలను బయటపోయి, ఎవరికంటే వాళ్ళు శాస్త్రాలను చెప్పినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు సమంగా వాళ్ళు చెప్పలేకపోతారు. దానిలో ప్రజల్లో ఏమవుతుంది, తప్పుడు అవగాహనలు వచ్చేస్తారు. ఎందుకు యుద్ధం చేయమంటాడు కృష్ణుడు? అధర్మం కదా అది. చాలా మంది ఇప్పుడు కన్ఫ్యూజన్ అనమాట, భారతదేశంలో తెలియదు చాలా మందికి. ఉదాహరణ అది తీసుకున్నట్టయితే ధర్మం ఏమవుతుంది, ఇప్పుడు భారతదేశం ఉంది, ఇప్పుడు రష్యాలో కూడా అది భగవద్గీత మీద వాళ్ళు కేసు వేశారు, యుద్ధం చేయమంటున్నారు కృష్ణుడు చెప్పి. రష్యా దేశం ఉంది, భారతదేశం ఉంది, దీనికి సైన్యం లేరా? ఉన్నారు కదా. ఆ దేశము సైన్యానికి ఏం చెప్తుంది? బార్డర్లో ఉండి రక్షిస్తామని చెప్తుంది. ఎవరున్నా కానీ వాళ్ళు కానీ ట్రెస్పాస్ చేసినట్లయితే, మన యొక్క నియమాలు ఉల్లంఘిస్తే వాళ్ళని చంపని కూడా చెప్తుంది అనమాట. అది హింస కదా. అది దాన్ని మనం ధర్మం అని చెప్తున్నాం కదా, మనం వాళ్ళకి మెడల్స్ ఇస్తున్నాం కదా ఆ విధంగా చంపిన వాళ్ళకి. యాక్చువల్లీ అక్కడ కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని చెప్పడం లేదు, ధర్మం చేయమని చెప్తున్నాడు. అక్కడ హింస కాదు, అక్కడ చెప్పేది ధర్మం. క్షత్రియుని యొక్క ధర్మం వచ్చి యుద్ధం చేయడం. అక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేయమంటున్నాడు ఆయన. అంతేగాని దాంట్లో భగవద్గీతలో కృష్ణుడు అర్జున్ యొక్క ధర్మాలు చెప్పాడు, క్షత్రుని యొక్క ధర్మాలు, శౌర్యం తేజో ధృతిదక్షం విద్యాచాచ పలాయనం దానం ఈశ్వర భావచ్చ క్షత్రం కల సమావజం. ఏ విధంగా అతను రాజుగా ఏ యొక్క ధర్మాలను ఆచరించాలని చెప్పి చెప్పాడు. అదేవిధంగా బ్రాహ్మణుడుగా ఉంటే ఏమేమి ధర్మాలు ఆచరించడం చెప్పాడు ఆయన. తమో ధమో తపస్సౌచం శాంతి రజమేవచం జ్ఞానం విజ్ఞానమాస్తికం బ్రహ్మకర్మ స్వభావజం. అన్ని వర్ణాల వారిని అందరినీ కూడా డాక్టరు అతను ఆపరేషన్ చేయాలి. హింస అనుకుంటే అతను డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి నేను హింస చేస్తానని బయట వచ్చేసాను అనుకో, ఏమవుతుంది? అంత పాపం పేషెంట్ పండుకోబెడతారు, అతనికి హార్ట్అటాక్ వచ్చేసింటుంది అనమాట. ఇంకొన్ని క్షణాల్లో చనిపోతాడు అతను. ఆ థియేటర్లో తీసుకుపోయేసి అరేరే నేను హింస చేయాలి కత్తితో కోసేది హింస అని చెప్పి డాక్టర్ వచ్చేస్తే ఏమవుతుంది? పేషెంట్ చనిపోతాడు. అదేవిధంగా నిజమైనటువంటి రాజు యుద్ధం కానీ చేయకపోతే ఏమవుతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి దుర్బుద్ధి గల వ్యక్తులు అంతా ఏం చేస్తారు? ప్రజలను దోచుకునేస్తారు అనమాట. దోచుకునేసి వాళ్ళని పూర్తిగా నాశనం చేస్తారు. దేశానంతా కూడా అదే జరిగిందనమాట. ఈ యొక్క వీణ శ్రీమద్ భాగవతంలో ఉంది. వీణ రాజు ఉంటాడు, అతను చాలా మూర్ఖుడు. అతను ఎటువంటి నీతి నిబంధనలను ఆచరించడనమాట. అతను ఏం చేస్తుంటాడంటే అందరినీ కూడా ఈ యొక్క హింస పెడుతూ ఉంటాడు. ఎటువంటి ధర్మకారాలు లేకుండా ఎవరు కానీ హరినామం జపించకూడదు, ఎవరు కానీ భగవద్భక్తి చేయకూడదు, పూర్తిగా తననే పూజించాలి, నేనే దేవుణ్ణి అంటాడనమాట. బ్రాహ్మణులకు చెప్తారనమాట, మీరు వేశ్యలు మాదిరి అని చెప్తారు అతను. ఎందుకంటే నా దగ్గర నుంచి మీరు అన్ని సదుపాయాలు తీసుకుంటూ ప్రజలను తిడుతున్నాడు, మీరు ఇంకొకరు సేవ చేస్తున్నారు, భగవంతుని పూజిస్తున్నారు, మీరు వేశ్యులు అని చెప్పి తిడతారనమాట. అంత అవహేళన చేస్తారు భక్తులంతా కూడా. అప్పుడు చివరికి భక్తులు అక్కడ సత్పురుషులంతా కూడా గుమ్మకూడి ఇటువంటి రాజు ఉండకూడదని చెప్పి వాళ్ళ యొక్క యజ్ఞాన్ని చేసి అతను సంహరించేస్తారు వీణ రాజుని. చనిపోతాడు. అయితే ఇప్పుడేమైంది, రాజులు ఏందని వాళ్ళు ఏమైంది, దేశంలో అల్లకలోలం అయిపోయింది అనమాట. ఎక్కడ చూసినా కానీ ఈ దోపిడీ వ్యక్తులు, ఇక దొంగలు, తర్వాత అరాచకం చేసే వాళ్ళంతా ఏం చేశారు, పట్టణాల మీద పడి అంతా దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అప్పుడు మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇక చూడొచ్చు మనం, సరైనటువంటి రాజు లేకపోయినా, అసలు రాజే లేకపోయినా ఏమవుతుంది, ఈ దుష్ప్రవర్తన కలిగిన వ్యక్తులంతా ఏం చేస్తారంటే సామాన్య జనానికి హింస చేకూరుస్తారనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, వీణ శరీరంలో నుంచే మళ్ళీ ఈ యొక్క పృథు మహారాజుని జన్మింపజేస్తారన్నమాట. ఆయన ధర్మ భగవంతుని యొక్క అవతారం పృథు మహారాజు. ఎప్పుడైతే పృథు మహారాజు జన్మ తీసుకుంటాడో మొత్తం అందరిని అణిచేస్తారనమాట. ఈ దుర్మార్గులంతా కూడా అణిచివేస్తారు. ఇళ్ళలో మనం చూడొచ్చు, రాజుగారు లేకపోతే ఏమవుతుంది అంటే అతను కానీ పరాక్రమం లేకపోతే గనా ఏమవుతుంది, సమాజంలో ఉన్నటువంటి సామాన్య జనానికి ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ధర్మకార్యాలను చేయలేదు, అభివృద్ధి అనేది ఉండదు. అందుకని రాజు చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. అది చెప్తున్నాడు అక్కడ కృష్ణుడు అర్జునుడిని శత్రుబంధు కాకుండా చేస్తున్నాడు. శత్రుని యొక్క ధర్మం నుంచి చిత్రుడు కాకుండా ఆయన చెప్తున్నాడు అనమాట. అంతేగాని హింస చేయమని చెప్పి చెప్పడం లేదు.
డాక్టర్ ఏ విధంగా పేషెంట్ కు ఆపరేషన్ చేయకపోతే అతనికి ఎంత హాను, అదేవిధంగా రాజుకున్నటువంటి వ్యక్తి ధైర్యంగా లేకపోతే కన్నా సమాజానికి అంత హాని. కాబట్టి ఈ సూక్ష్మమైన అంశాలంతా కూడా జనాలకు అర్థం కాదనమాట. భగవంతుడు ఎందుకు వాళ్ళు మిస్కాన్సెప్షన్స్ వస్తాయన్నమాట. అదేవిధంగా లైక్ ఏకలవుని గురించి కూడా అడతారనమాట. ఏకలవుని చాలా మంది ప్రశ్నలు అవి మనకు రెగ్యులర్ గా వచ్చేదనమాట. ఎందుకు ఏకలవుని ద్రోణాచార్యుడు బొట్టల నెలని అడిగినాడు? అధర్మం కదా అది. ఏకలవ్యుడు అతను నిషిద్ధ వంశానికి సంబంధించిన వ్యక్తి. అతను అరణ్యంలో నివసిస్తూ ఉంటాడు. అతను ధనుర్విద్యను నేర్చుకున్నాడు. అర్జునుడు అంత ధనుర్విద్యను నేర్చుకున్నాడు అతను. అతని దగ్గర విద్య ఉంటే ఏమవుతుంది, అక్కడున్నటువంటి అటవీ జనాలకు అంతా ఇస్తాడనమాట. వాళ్లకు డిసిప్లిన్ లేదు, వాళ్ళకి క్రమశిక్షణ లేదు, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి వాళ్ళకి. ఈ యొక్క ఇతరుల యొక్క సంపదను దోచుకునేది, ఇతరుల యొక్క వస్తువులను దోచుకునేది, ఇతరులను హింసించేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు అనమాట వాళ్ళు. కాబట్టి అటువంటి వ్యక్తి దగ్గర కానీ విద్య ఉంటే ఏమవుతుంది, దానికే ఉపయోగిస్తారు వాళ్ళు. అది అర్జున దగ్గర ఉంటే విద్య ఏమవుతుంది, ప్రభువులను రక్షించడానికి ఉపయోగిస్తారు. ఒక దొంగ దగ్గర కత్తి ఉండడానికి, డాక్టర్ దగ్గర కత్తి ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. కత్తి ఒకటే, ఉపయోగించేది భావన వేరే. దొంగ కూడా కత్తిని ఉపయోగిస్తాడు, డాక్టర్ కూడా కత్తిని ఉపయోగిస్తాడు. దొంగ దేనికి ఉపయోగిస్తాడంటే మనిషిని సంహరించి ధనాన్ని దోచుకోదానికి ఉపయోగిస్తాడు. డాక్టర్ కత్తిని ఎందుకు ఉపయోగిస్తాడంటే పేషెంట్ని రక్షించేదానికి ఉపయోగిస్తాడు. అట్లా అస్త్రాలు లైక్ ఈ యొక్క అస్త్ర విద్య ఏకలవన్ దగ్గర ఉండేది, అది చాలా ప్రమాదం అనమాట. అతను దాన్ని దుర్వినియోగం చేసిస్తాడనమాట. సామాన్య జనానికి అది కీర్తి చేకూరుస్తుంది. అందుకని ద్రోణాచార్య ఏం చేశాడు, వేలుబొట్ట మీద అడిగాడు అనమాట. ఆ విధంగా తీసుకునేస్తాడు. అప్పుడు వాళ్ళకు బాగా బుద్ధి ఉంది అనమాట, తెలివితేటలు ఉన్నాయి. ఈ వ్యక్తికి ఇట్లుంటే ఈ విధంగా ఇతను జరుగుతుంది, సమాజానికి ఇంత హాని జరుగుతుందని చెప్పి వాళ్ళు వివేకం ఉన్నదనమాట. ఇప్పుడు ఆ వివేకం లేదు, ఆలోచన శక్తి లేదనమాట. ధర్మ నియమాలు ఎవరికి తెలీదు. కాబట్టి ఎవరెవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ధర్మ నియమాల్ని సృష్టించుకుంటూ పోతున్నారు అనమాట. మళ్ళీ శాస్త్రాలను కూడా ఏం చేస్తున్నారు, కల్పితాలు చేస్తున్నారు. శాస్త్రం చెప్తా ఉంది ఈ విధంగా అనేసి దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకునేసి దుర్వినియోగం చేస్తున్నారు అనమాట. ఇది కలియుగంలో ముఖ్యంగా ఉన్నటువంటి పద్ధతి. అక్కడ అయితే శాస్త్రాలు క్లియర్ గా చెప్తున్నాయి ఏది ధర్మ నియమాలు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి వివరిస్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు శాస్త్రాల్లో ముఖ్యంగా భగవద్గీతలు ఇక్కడ చెప్తున్నారనమాట. పుణ్యకార్యాలు అనేది వేరు, పాపకార్యాలు వేరు, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేరు. పుణ్యకార్యాలంటే శరీరానికి చేసేటువంటి అనమాట. మనం చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా శరీరానికి, ఇతరుల యొక్క శరీరానికి సహాయం చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా అవి పుణ్యకార్యాలు అవుతాయి. దానివల్ల పుణ్యం వస్తుంది. ఇక్కడ ప్రభుపాద గారు భాషలో చెప్తున్నాడు, లైక్ ఈ వైద్యశాల నిర్మించడము, తర్వాత ఉచితంగా ధర్మశాల నిర్మించడము, దీనంతా కూడా ద్రవ్య యజ్ఞము అని చెప్పి అంటారనమాట. ద్రవ్యంతో చేసేటువంటి యజ్ఞం. మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఈ సాంఘిక కార్యక్రమాలకి మనం ఉపయోగించడం. తర్వాత ఇంకొక యజ్ఞం కూడా చెప్తున్నాడు ఇక్కడ, ఈ యొక్క తపో యజ్ఞము అని చెప్పి అంటున్నారనమాట. తపస్సు తీసుకోవడం, శారీరకంగా ఎంతో కష్టపడి చతుర్మాస వ్రతాలను స్వీకరించడము, తర్వాత కఠినమైనటువంటి వ్రతాలను చేయడము, అది కూడా చేస్తున్నారనమాట. కలియుగంలో జనాలు ఎక్కువగా చేస్తారనమాట. తపో యజ్ఞాన్ని కూడా వాళ్ళు చేస్తారు. తర్వాత యోగ యజ్ఞం కూడా అని చెప్పి అంటున్నారు. యోగాభ్యాసం కూడా చేయడం, అది కొంచెం తక్కువ అనుకో. అంటే ఇప్పుడు ఏదో యోగం అని చెప్పి అనుకుంటున్నారు, ఇప్పుడు చేస్తుంటారనమాట. ఏదో కొద్దిగా తెల్లవారు తెలిసి కొన్ని యోగాసనాలు వేసి యోగ యజ్ఞం అని చెప్పి అనుకుంటారనమాట. అది నిజమైనటువంటి యోగయజ్ఞం కాదనమాట. భగవద్గీత ప్రకారము యోగయజ్ఞం అంటే అది చాలా కఠినంగా ఉంటుంది, చాలా నిష్ఠతో కూడుకున్నటువంటి అనమాట. వీటన్నీ కూడా ఏమవుతాయంటే, ఈ అన్ని యోగయజ్ఞం కావచ్చు, ద్రవ్యయజ్ఞం కావచ్చు, తర్వాత ఈ యొక్క తపోయజ్ఞం కావచ్చు, ఇవంతా కూడా భగవంతునితో సంబంధం లేకపోతే అది ఆధ్యాత్మికాలు కావు, మనకు పుణ్యాన్ని మాత్రమే ఇస్తాయి. ఈ పుణ్యం వల్ల ఏమవుతుంది, మనకు ఉన్నతమైనటువంటి శరీరం రావచ్చు, మానవుల కంటే ఉన్నతమైన శరీరం రావచ్చు, ఉన్నతమైన లోకాలకు పోవచ్చు. అయితే శాశ్వతమైనటువంటి ఇక పరిష్కారం అనేది అక్కడ లేదు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఆ బ్రహ్మ భువనాల్లోకు పువనానృతి నర్జున మామపేతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. ఎంత చేసినా కానీ అతను లైక్ నృగమహారాజు, ఆయన ఒకసారి ఏమవుతుందంటే, కృష్ణుడు తన యొక్క కుమారులంతా కలిసి వాళ్ళు వనవిహారానికి వెళ్తారనమాట. దాంట్లో ఈ యొక్క కృష్ణుని యొక్క ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, అందరు కుమారులు ఉంటారు. అందరూ కలిసి ద్వారకా నగరం నుంచి వాళ్ళు విహారయాత్ర వెళ్తారు, వనానికి వెళ్తారనమాట. వీళ్ళు కృష్ణు యొక్క పుత్రులంతా వాళ్ళు ఆటలాడుకుంటూ ఆ వనంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు బంతాట ఆడుతూ ఉంటారు. బంతాట ఆడుతుంటే కొంత సమయానికి ఆ బంతి వెళ్ళి ఒక పెద్ద బావిలో పడిపోతుంది. పడిపోగానే వాళ్ళకేం తెలియదు, మంచి నెత్త తీసుకొని లోపల పడిపోయింది అనమాట. లోపల చూస్తే బంతిని తీసుకోవాలని చెప్పి అక్కడ ఒక పెద్ద ఊసరబిల్లు ఉంటుంది, చాలా పెద్దది. మామూలుగా ఊసరబిల్లు అంటే చిన్నది ఉంటుంది, అయితే ఈ ఊసరబిల్లు చాలా పెద్దదిగా ఉందన్నమాట. సరే వీళ్ళకి అర్థం కాదు, బంతి ఏమో చిన్నదిగా ఉంది, ఊసరబిల్లు పెద్దదిగా ఉంది, దాంట్లో దిగడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. చాలా పెద్దది ఆకారంగా ఉందన్నమాట ఊసరబిల్లి, లైక్ డైనోసరస్ మాదిరి ఉందన్నమాట పెద్దదిగా. సరే వీళ్ళు నేరుగా వచ్చి తన తండ్రికి కృష్ణునికి ఫిర్యాదు చేశారనమాట, అక్కడ ఒక ఊసరబిల్లు ఉంది, అది వింతగా ఉంది, ఎన్నో రకాల వర్ణాలతో ఉంది, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఫిర్యాదు చేశారనమాట. కృష్ణుడికి తెలుసు ఆయన, ఆయన పరమాత్మ, ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలంతా కూడా పూర్తిగా తెలుసు. ఆయన అక్కడికి వచ్చారనమాట, వచ్చి లోపల చూస్తే అక్కడ ఒక పెద్ద ఊసరబిల్లు ఉంది. ఆయన తన చేతిని ఆ ఊసరబిల్లు మీద పెట్టారనమాట, స్పర్శించారనమాట, కృష్ణుడు స్పర్శించాడు అంతే. తక్షణమే ఆ ఊసరబిల్లి శరీరము నశించి ఒక దివ్య పురుషుడిగా మారిపోయిందనమాట. ఆ ఊసరబిల్లి ఎంతో అందంగా ఒక దివ్య పురుషుడిగా మారిపోయాడు. ఆ ఊసరబిల్లి ఉన్నటువంటి ఆత్మ అతను ఎంతో అద్భుతంగా ఉన్నాడు, తన శరీరంలో ఎంతో తేజస్సు ఉంది, ఎంతో అతను తేజవంతంగా ఉన్నాడనమాట. అది చూసి కృష్ణుడు అతను ప్రశ్నించాడు, నువ్వు ఊసరబిల్లుగా ఉన్నావు, నువ్వు ఇక్కడ అద్భుతంగా ఒక దివ్య వ్యక్తిగా మారిపోయాడు, నువ్వెవరో అని చెప్పి అడిగాడనమాట. భగవంతుడు తెలిసినా గానీ ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఒక మానవ మాతృడుగా నడుస్తున్నాడు కాబట్టి. అతను అప్పుడు చెప్పాడనమాట, ఆయన కూడా భగవంతునికి నమస్కరించి, ఓ దేవదేవ నీకు సర్వము తెలుసు, అయితే నేను మీరు అడిగారు కాబట్టి నేను కర్తవ్యంగా నేను చెప్తున్నానని చెప్పి జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి ఆయన చెప్తాడనమాట, నా పేరు నృగమహారాజు, నా పేరు నృగ అనేటువంటి రాజు. నేను చరిత్రలో కానీ చూసినట్లయితే ఈ యొక్క ధర్మకారాలు చేసినటువంటి వాళ్ళలో, ఎక్కువగా ధర్మకారాలు చేసినటువంటి వాళ్ళలో నేను ప్రథముని. నేను భూమి మీద ఎన్ని రేణువులు ఉన్నాయో, భూమిని మనము ఎన్ని రేణువులు ఉన్నాయో మనం కొలవలేం, కొలిసినట్లయితే ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని ధర్మకారాలు నేను చేశాను. భూమిలో ఎన్ని రేణువులు ఉన్నాయో మనం లెక్కలేం, అన్ని కోటాను కోట్లు ధర్మకారాలు నేను చేశాను. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయో అన్ని ధర్మకారాలు నేను చేశాను. అయితే నేను ఇప్పుడు ఒక ఊసరబిల్లగా నేను చేశాను అని చెప్తాను. ఇప్పుడు భగవంతుడు అడుగుతాడు, నువ్వు అన్ని ధర్మకారాలు చేస్తే నువ్వు దివ్యంగా ఉండాలి కదా, ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చేసావు అని చెప్పి. అయితే ఒక చిన్న మిస్టేక్ కూడా చేశాను నేను, అన్ని ధర్మకారాలు చేశాను, ఒక తప్పు కూడా చేశాను అని చెప్పి చెప్తాను. ఏం తప్పు చేశావు అని చెప్పి అడుగుతాడు కృష్ణుడు. నేను మామూలుగా అందరికీ గోవుని దానం ఇచ్చేవాడు అనమాట. ఎందుకు మహారాజు ఆయన గోవుల్ని దానం ఇచ్చేవాడు, ముఖ్యంగా ఈ యొక్క బ్రాహ్మణులకి గోవుని ఇస్తూ ఉండేవాడు అనమాట. అది కూడా చాలా అందమైనటువంటి గోవులు, ఒకసారి దూడను ప్రసవించినటువంటి గోవులు అనమాట. తర్వాత ఆ గోవుకి బాగా అలంకరణ చేసి అది కూడా బంగారుతో దానికి తొడుగులంతా తొలగి కాలికంతా కూడా బంగారు గజ్జెలు వేసి దాన్ని కొద్దిగా ధనంతో పాటు ఆ గోవుల్ని బ్రాహ్మణులకు దానం ఇచ్చేవాడు అనమాట మృగ మహారాజు. వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ఆ విధంగా నేను రోజు దానం ఇచ్చేవాడిని గోవుల్ని. ఒకరోజు ఓ బ్రాహ్మణికి కొన్ని గోవులు నేను దానం ఇచ్చాను, అతను తీసుకుని వెళ్ళిపోయాడు. గోవు దానం ఇచ్చినటువంటి గోవు మళ్ళీ తిరిగి నాకు ఆవుల మందులకి చేరిపోయింది. ఒక ఆవు ఏమైందంటే దానం ఇచ్చేశాడు ఒక బ్రాహ్మణునికి, ఆవు మళ్ళీ వచ్చి ఈ యొక్క రాజు యొక్క మందులో చేరిపోయింది అనమాట. ఇదే ఆవును ఆయన ఏం చేశాడంటే ఇంకో బ్రాహ్మణుకి దానం ఇచ్చేశాడన్నమాట. ఒకే ఆవునే ఇద్దరికి రెండో బ్రాహ్మణుడు తీసుకుని వెళ్తున్నాడు. మొదట దానం తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చి ఆ గోవును చూశాడనమాట, ఇది నా గోవు అని చెప్పి ఆ బ్రాహ్మణుని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు, లేదు నాకు రాజు ఇచ్చాడు ఇప్పుడు అని చెప్పి చెప్పాడంట. ఇద్దరు రాజు దగ్గరికి వచ్చారు. రాజు పరిశీలించి చూస్తే అతనికి తప్పిదం అర్థమైపోయింది అనమాట. రాజు చెప్పాడు, మొదట ఈ బ్రాహ్మణుకి నేను గోవునిచ్చాను, అది పొరపాటున వచ్చి మళ్ళీ ఆవు మందులో చేరిపోయింది, దాన్నే నీకు నేను ఇచ్చేశాను, కాబట్టి మీలో ఎవరన్నా ఒకరు ఈ గోవును తీసుకొని ఇంకొకరు నేను 10,000 ఆవులను ఇస్తాను మీకు, అది తీసుకొని నేను చెప్పాను అనమాట. ఇద్దరు చెప్పారు, నాకు నువ్వు గోవునిచ్చావు కాబట్టి ఇదే గోవు నాకు కావాలి, వేరే 10,000 ఆవులు వేరే 100,000 ఆవులు ఇచ్చి నాకు వద్దని చెప్పాను. ఇప్పుడు రాజుకి ఏం అర్థం కాలేదు. ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఇదే గోవు కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇద్దరు పూర్తిగా అసంతృప్తి అయిపోయి ఇద్దరు గోవును వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఆ మిస్టేక్ వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ఆయన పాపం అనేది ఏర్పడింది అతనికి. మామూలుగా శాస్త్రాల ప్రకారము దానము అది ఇస్తానని చెప్పి ఇకపోతే కానీ చాలా ప్రమాదం. ఒకసారి ఇది రెండు నక్కలు ఉంటాయన్నమాట, అది కూడా మామూలు నక్కలే. నక్కలంటే రకరకాలుగా ఉంటాయి. కొన్ని నక్కలు శ్మశానంలో ఉంటాయన్నమాట, కొన్ని నక్కలు పొలాల్లో ఉంటాయి. శ్మశానాల నక్కలు వచ్చి చాలా హరువులు అవి. రెండు నక్కలు ఒక సౌం దగ్గరికి వచ్చి తింటూ ఉన్నాయన్నమాట. ఒక నక్క ఇంకో నక్కనే అనమాట, అరే మన జన్మ ఎంత నీచమైన జన్మ, అది నీకెందుకు వచ్చింది జన్మ అని చెప్పి అడిగిందన్నమాట. ఆ నక్క చెప్పిందనమాట, నేను భగవంతునికి దానం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, అందుకని నాకు నక్క జన్మ వచ్చింది అని చెప్పింది అనమాట. ఆకు ఆ నక్క ఈ నక్కని అడిగింది, నీకెందుకు వచ్చింది అనేసి. నేను భగవంతుని యొక్క ధనాన్ని ఏదైతే ఇచ్చానో దాన్ని మళ్ళీ తీసుకునేసాను నేను, అందువల్ల నాకు ఇది నక్క జన్మ వచ్చింది అని చెప్పింది. అంటే ఇది తీసుకున్నా కానీ దానం ఇచ్చి మనం ఇస్తానని చెప్పి ఇవ్వకున్నా లేదు, ఇచ్చి తీసుకున్నా కానీ అది పాపం అనమాట, భయంకరమైన పాపము. అది తెలిసి చేస్తే నక్క జన్మ వచ్చిందనమాట, భయంకరమైనటువంటి నక్క జన్మ వచ్చిందనమాట. అయితే ఇతను నృగమహారాజు, ఆయన మంచి ధర్మాత్ముడు, ఆయన కావాలని మిస్టేక్ చేయలేదు అతను, అతను పొరపాటున మిస్టేక్ అయిపోయింది అనమాట అది. కాబట్టి అతనికి పనిష్మెంట్ కొంచెం తక్కువే అనమాట. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఓ నృగమహారాజు, నువ్వు ఎంతో అనంతమైన ధర్మకార్యాలు నువ్వు చేశావు, దీనికి నీకు అనంతకాలం నువ్వు ఈ యొక్క ఉన్నత లోకాలను జీవించవచ్చు. అదే సమయంలో నువ్వు చిన్న యొక్క తప్పును కూడా చేశావు, ఈ గోవుని ఇద్దరికి ఇచ్చేసావు, అది నీ తప్పు కాదు, అయినా కానీ తప్పుగా భావించబడింది, దానికి నువ్వు కొంతకాలం పాటు ఊసరిబిల్లుగా ఉండాలి అని చెప్పి చెప్పు, నీకు మొదట ఏది కావాలో నువ్వు కోరుకోని చెప్పాడు. నువ్వు ఉన్నత లోకాల్లో మొదట ఉంటావు, చివరిగా నువ్వు ఊసరిబిల్లు అవుతావు, లేదు మొదట ఈ ఊసరిబిల్లు సరైన తీసుకుని తర్వాత ఉన్నత లోకాలకు పోతావు, నువ్వే నిర్ణయించుకోవని చెప్పి చెప్పాడు. ఈయన చాలా గొప్ప రాజీన, ఈయన ఏం చేశాడంటే తక్షణమే నేను మొదట ఈ యొక్క ఊసరిబిల్లుగానే నేను ఉంటాను అని చెప్పి ఆయన కోరుకున్నాడు అనమాట. కాబట్టి అతనికి ఈ యొక్క ఈ భూమి మీద ద్వాపరయుగంలో ఊసరిబిల్లుగా అతను జన్మ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. కృష్ణుని యొక్క స్పర్శ చేత ఏమన్నాడు అతను, ఆ పాపం అంతా కూడా తొలగిపోయి అతను భగవద్ధామానికి చేరుకున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ భగవంతునితో సంబంధం లేకుండా మనం ఎటువంటి కార్యాలు చేసినా కానీ, ఎందుకంటే ఈశోపనిషత్తు ప్రకారం ఈశావాశం మిదం సర్వం ఎత్కింతే జగతం జగత్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా భగవంతునికే సంబంధించినటువంటివి. అది మనకు కాదనమాట, మనం అహంకారంతో మనం ఏ కార్యక్రమాలు చేయడానికి లేదు, సర్వము కూడా భగవంతునికి సంబంధించిందనమాట మనము అది. కాబట్టి భగవంతునితో సంబంధం లేకుండా చేస్తే ఏమవుతుంది, మనం మిస్టేక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అహంకారంతో మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బంధించబడతాం, నేను చేస్తున్నాను అని చెప్పి గర్వంతో. ఈ ధర్మకార్యాలు కూడా మూడు రకాలుగా ఉందన్నమాట, సత్వగుణంలో మనం చేయొచ్చు, రజోగుణంలో చేయొచ్చు, తమోగుణంలో చేయొచ్చు అనమాట. దంభము, దర్పం కోసరము, అహంకారం కోసరము చేసేటువంటి ధర్మకార్యాలంటే ఏమవుతాయి, అవి తమోగుణానికి రజోగుణానికి సంబంధించినటువంటి అనమాట. దానివల్ల ఫలితం అనేది అంతగా ఉండదు. అది శాస్త్రాలలో విధించినటువంటి ధర్మ నియమాలను ఆచరించినట్లయితే అతని హృదయం అనేది పవిత్రమవుతుంది. ఏ కార్యం కానీ బౌద్ధులు కృష్ణుడు చెప్తున్నాడు, ఈ యొక్క ధర్మకార్యాలు, ఈ యొక్క యజ్ఞము, దానము, తపస్సు, యజ్ఞదాన తపస్సేవ పవనాని మనీషిణం, ఈ యజ్ఞము, దానము, తపస్సు, ఈ మూడు పవనాని మనీషిణం. ఈ మనిషిని ఏం చేస్తాయి, పవనం చేస్తాయి. యజ్ఞం కావచ్చు, తపస్సు కావచ్చు, తర్వాత దానం కావచ్చు, ఈ మూడు కూడా ఏమవుతాయంటే మనిషిని పవిత్రం చేస్తాయన్నమాట. ఈ కలియుగంలో ముఖ్యంగా నామ సంకీర్తన యజ్ఞం, ఈ కలియుగంలో వేరే యజ్ఞం అంతా మనం చేయలేం, హరినామ సంకీర్తన యజ్ఞం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు ఈ యొక్క ఈ వాట్ ఈజ్ నేమ్ రామచంద్ర కవిరాజ్ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు, అదే సమయంలో గోపాలభట్ట గోస్వామి తిరుభావ దినోత్సవం. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే ఈ నామ సంకీర్తన యజ్ఞాన్ని వాళ్ళెంతో విస్తృతంగా ప్రచారం చేశారనమాట. ముఖ్యంగా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, ఆయన మనం రోజు ఇక మన నరసింహ దాస్ ఠాకూర్కి, శ్రీనివాసాచార్యకి, చైతన్య మహాప్రభు తర్వాత మొదట ఈ సంకీర్తన యజ్ఞాన్ని ప్రారంభించింది దేవదేవుడు చైతన్య మహాప్రభు. దాని తర్వాత గోస్వాములు ఉన్నారు, ఆ గోస్వాముల తర్వాత నరసింహ దాస్ ఠాకూరు, శ్యామానంద ప్రభు, శ్రీనివాసాచార్య, ఈ రామచంద్ర కవిరాజు, వీళ్ళు చాలా ప్రధానులు అనమాట ఈ సంకీర్తన యజ్ఞాన్ని వాళ్ళు ప్రచారం చేయడానికి. దీనిలో ఈయన చాలా గొప్ప పండితుడు, ఈ రామచంద్ర కవిరాజ్ చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఆయన ఈ నరసింహ దాస్ ఠాకూర్ చాలా దగ్గర, వీళ్ళిద్దరూ ఎంతో బాగా ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉన్నారనమాట. రామచంద్ర కవిరాజ్ వచ్చి శ్రీనివాసాచార్య యొక్క శిష్యుడు. ఆయన యాక్చువల్లీ శైవ సాంప్రదాయానికి సంబంధించిన వాడు రామచంద్ర కవిరాజు. అయితే శ్రీనివాసాచార్యను కలిసిన తర్వాత, ఆయన యొక్క బోధనలు విని తర్వాత ఆయనకు ఆకర్షితుడవుతాడనమాట. ఆకర్షితుడైతే ఆయన మారిపోతాడు, వైష్ణవుడిగా మారిపోతాడనమాట. మారి బృందావనానికి వెళ్తాడు. బృందావనంలో గోపాల్ భట్ట గోస్వామిని, తర్వాత మిగిలినటువంటి జీవ గోస్వామిని, సనాతన గోస్వామి, రూప గోస్వామి ఉండేటప్పటికీ మిగిలిన గోస్వాములంతా కలిసి మళ్ళీ తిరిగి వస్తాడనమాట. వచ్చి నరసింహ దాస్ ఠాకూర్తో పాటు ఆయన ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క ఆయన ఎంత అద్భుతంగా చేస్తున్నారు అంటే, ఒకరోజు నరోత్తమదాస్ ఠాకూరు తర్వాత రామచంద్ర కవిరాజు ఇద్దరు నడుచుకుంటూ పోతుంటారు. పోతుంటే కొంతమంది ఈ ఆవులను మేపుతుంటారు, కొంతమంది పిల్లలు. ఒక ఇద్దరు చూస్తారు, ఒక ఇద్దరు మాత్రం చాలా స్పెషల్గా ఉంటారనమాట. నరోత్తమదాస్ ఠాకూరు చూసి వాళ్ళని ఆ ఇద్దరిని చూసి చెప్తారనమాట రామచంద్ర కవిరాజుకి, వీళ్ళిద్దరూ చాలా ప్రత్యేకంగా ఉన్నారు, వీళ్ళ ఆధ్యాత్మిక లక్షణాలు కనిపిస్తున్నాయి, వీళ్ళని కొద్దిగా వీళ్ళతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి చెప్తారనమాట. సరే, ఈ రామచంద్ర కవిరాజు వాళ్ళిద్దరిని పిలిచి బోధన చేస్తారనమాట. ఆయన దగ్గర నుంచి కొద్ది గంటల పాటు వినగానే వాళ్ళ హృదయంలో ఎంతో పవిత్రం వస్తుందనమాట. వాళ్ళిద్దరు యాక్చువల్లీ బ్రాహ్మణ బాలులు, వాళ్ళు కూడా ఈ శక్తి పూజలు చేసేవాళ్ళు అనమాట, బ్రాహ్మణ బాలులు. వాళ్ళ తండ్రి వాళ్ళని పంపించింటాడు అక్కడికి గోవుల్ని తీసుకురమ్మని చెప్పి. అదేవిధంగా ఈ యొక్క ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని జంతువులు కూడా తీసుకురమ్మని చెప్పి పంపించుంటాడు అనమాట. అయితే రామచంద్ర కవిరాజు యొక్క సాంగత్యం ఏమైంది, వాళ్ళు పూర్తిగా మార్పు వచ్చింది అనమాట. ఎంతో గొప్ప భక్తులుగా తయారైపోయినారు అనమాట. తయారయ్యి వాళ్ళు ఆయనతో పాటు నేరుగా ఈ కెచ్చూరు గ్రామానికి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళి అక్కడ ఈ యొక్క హరినామ దీక్ష తీసుకుని పూర్తిగా ఈ శాస్త్రాలంతా కూడా, ఈ యొక్క భగవద్గీతని తర్వాత గోస్వాములు రాసినటువంటి సాహిత్యాన్ని వాటినంతా కూడా పఠిస్తారనమాట. ఈ విధంగా ఎంతో బాగా అద్భుతంగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, ప్రచారం చేస్తుంటారు. నామ సంకీర్తనని అన్ని గ్రామాలకి మొత్తం కొన్ని వేల లక్షల మంది అంతా కూడా వాళ్ళు ఈ యొక్క భక్తులుగా మారిపోతూ ఉంటారనమాట. అయితే కొంతమంది అసూయాపరులు ఉంటారు, వాళ్ళు వీళ్ళని కలిసి బంధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి అతను ఈ నరోత్తమదాస్ ఠాకూర్ని ఈ రామచంద్ర కవిరాజుని ఇద్దరు నిందిస్తారనమాట. మీరంతా కూడా చాలా నీచమైన వంశానికి చెందినటువంటి వాళ్ళు, ఎటువంటి గొప్ప జన్మ కూడా లేదు మీకు. నరోత్తమదాస్ ఠాకూర్ని ముఖ్యంగా నిందిస్తారనమాట. రామచంద్ర కవిరాజు కూడా ఉంటారు అక్కడే, నిందించి మీరు ఈ విధంగా అందరినీ కూడా ఈ వైష్ణవులుగా మార్చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని చాలా దుర్భాషలంతా ఆడతారనమాట. బట్ నరోత్తమదాస్ ఠాకూర్ కానీ రామచంద్ర కవిరాజు కానీ వాళ్ళు అందుకు పట్టించుకోరు. మామూలుగా ఈ యొక్క సంకీర్తన అనేది అది బాగా జరుగుతున్నట్లయితే కానీ అసూయాపరులు దాన్ని ఓర్చుకోలేరనమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ హరినామ సంకీర్తన ఎంతో ప్రచారం జరుగుతుంది, మనకు ఎన్నో కలతలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశంలో అంత సమస్య లేదు, అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నమాట. అయితే ఇటువంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇది అసూయాపరులు ఎప్పుడైతే అటాక్ చేస్తారో ఈ ప్రచారం ఇంకా ఎక్కువ అవుతుంది. లైక్ మహాభారతలో ఒక సన్నివేశం ఉందన్నమాట, అశ్వత్థామ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తాడు, బ్రహ్మాస్త్రాన్ని తర్వాత అగ్నేయాస్త్రాన్ని వరుణాస్త్రాన్ని అన్నింటినీ ప్రయోగిస్తాడనమాట. ఈ అస్త్రాలు అర్జునుడు అన్నింటినీ ఆయన నోటలైజ్ చేస్తుంటాడు, అన్నింటినీ ఎదుర్కొంటూ ఉంటాడు. చివరికి ఏం చేస్తాడంటే దుర్యోధన చెప్తాడనమాట అశ్వత్థామకి, నువ్వు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాలని చెప్పి చెప్తాడు. నారాయణాస్త్రాన్ని నారాయణుడే ద్రోణాచార్యకి ఇచ్చింటాడు. ఒకరోజు బ్రాహ్మణ రూపంలో వస్తానమాట నారాయణుడు విష్ణువు ద్రోణాచార్య దగ్గరికి. ఆయన ఎంతో బాగా సేవ చేసి ఆయన ప్రసన్నం చేస్తాడు. అప్పుడు విష్ణువు అడిగినప్పుడు ఏం కావాలి నీకంటే, నాకు నీ అస్త్రం కావాలి నారాయణాస్త్రం అని చెప్పి ద్రోణాచార్య తీసుకుంటాడు అనమాట. ఆ అస్త్రాన్ని అశ్వత్థామకి ఇచ్చింటాడు, కొడుకి కుమారునికి ద్రోణాచార్య. అది ద్రోణాచార్యుని తప్ప అశ్వత్థామకి తప్ప ఇంకెవరికి తెలియదు నారాయణాస్త్రం గురించి. అది ఎంతో శక్తి, దాని ముందు ఎవరు నిలబడలేరు. అయితే దాన్ని ప్రయోగించేటప్పుడు ఎదుటి వ్యక్తి బలమైన వ్యక్తికే ప్రయోగించాలి, బలహీనుని మీద ప్రయోగిస్తే అది తిరిగి వచ్చి కొడుతుంది అనమాట. మళ్ళీ అదే సమయంలో ఒకసారి ప్రయోగిస్తే మళ్ళీ రెండోసారి దాన్ని ప్రయోగించకూడదు, ఇది నియమం అనమాట అది దానికి. కాబట్టి దుర్యోధను చెప్తాడు ఇంకా చివరి అస్త్రము నారాయణాస్త్రము దాన్ని ప్రయోగించాలని చెప్పి చెప్తాడనమాట. సరే, ఈ అశ్వత్థామ అతను ఇంకే వేరే గతి లేక నారాయణాస్త్రాన్ని తీసుకుంటాడనమాట. తీసుకుని అది విండ్లకు ఎక్కువ పెట్టంగానే మొత్తం ప్రళయాగ్ని మాదిరి అయిపోతుంది అనమాట. ఆకాశం అంతా కూడా ఎంతో పిడుగులతో తర్వాత ఉరుములతో పెద్ద పెద్ద శబ్దాలతో ముల్లోకాలు కూడా ఇంకా పూర్తిగా నాశనం అయిపోతాయనేటువంటి భయంకరమైనటువంటి శబ్దాలతో భూమి అంతా కూడా కంపించిపోతుంది అనమాట. అప్పుడు అర్జునుడికి భయం అయిపోతుంది. కృష్ణుడు అడతాడు ఏం జరుగుతుందని చెప్పి పడతాడనమాట. ఏం లేదు, అతను నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు అశ్వత్థామ అని చెప్పి చెప్తాడనమాట. అర్జునుడు కూడా తెలుసు నారాయణాస్త్రాన్ని ఎదుర్కొనే శక్తి అతనికి లేదని చెప్పి అశ్వత్థామ ప్రయోగించేస్తాడు. అది అస్త్రము ఎంతో శక్తివంతంగా వస్తా ఉంది, కోటి సూర్యులు తేజస్తో వస్తా ఉందనమాట. అర్జునుడు తన గాండివాన్ని పైకి ఎక్కుపెట్టుకున్నాడనమాట. అతనికి తెలుసు నేను ఎదుర్కోలేనని చెప్పి. అప్పుడు కృష్ణుని అడిగాడు ఏం చేయాలి దీన్ని అని చెప్పి. అప్పుడు కృష్ణుడు చెప్పాడు నారాయణ అస్త్రాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు, ఏ అస్త్రానికి లేదు. దీనికి ఒకే ఒక ఎదుర్కొంటే ఏమవుతుంది, అది నువ్వు కానీ ఎదుర్కొన్నావు అనుకో, అది ఇంకా రెండింతలైపోతుంది, పదింతలైపోతుంది, వేయింతలైపోతుంది, కోటింతలైపోయేసి నువ్వు ఎంత శక్తిని దాని మీద ఎదుర్కొంటావో దానికి కొన్ని కోట్ల రెట్లు వచ్చేది నిన్న మీద పడుతుంది అని చెప్తారు. దీనికి ఏం చేయాలి అని చెప్పి పడతాడు. జస్ట్ నువ్వు బాణాన్ని కింద పడేసి సాష్టాంగ ప్రణామం చేయని చెప్పి చెప్తారు అనమాట. అది హరే కృష్ణ మంత్రాన్ని కానీ ఎవరిని ఎదుర్కొంటే ఏమవుతుంది, ఈ సంకీర్తన యజ్ఞాన్ని ఎదుర్కొన్నట్టు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ ప్రచారం జరిగిపోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ. 100 మంది జపం చేసేది 100,000 మంది జపం చేస్తారనమాట. భగవద్గీతను స్టాప్ చేయాలని చూశారు వాళ్ళు, ఇప్పుడేమైపోయింది, బీబీసీలో కూడా న్యూస్ అయిపోయింది అనమాట. అది ప్రచారము మొత్తం ప్రపంచవ్యాప్తం అయిపోయింది. అదేవిధంగా హరికృష్ణ మంత్రాన్ని కానీ భగవద్ ప్రచారాన్ని కానీ ఎవరిని అడ్డుకున్నారని చూస్తే ఏమవుతుంది, నారాయణాశ్రమ అది ఇంకా కోటి రెట్లు అయిపోయిన వాళ్ళు ఎత్తిన పడిపోతుంది అనమాట. ఏం చేయలేదు ఇంకా అంతే. అది అర్జునుడు తర్వాత అర్జున్ యొక్క సైన్యం అందరూ కూడా ఏం చేశారు, బాణాలు పడేసి సాష్టాంగ నమస్కారం పెట్టారనమాట. నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణేతాయచ జగదీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అంతే. అది మొత్తం కూల్ అయిపోయింది అనమాట, ఫుల్ కూల్. కాబట్టి ఈ అసహ్యపరులు ఎప్పుడు ఏం చేయలేరు, భగవంతుని యొక్క శక్తి ఆధ్యాత్మిక శక్తి ముందు ఏం చేయలేరు అనమాట రాక్షసి ప్రభుత్వం ఉండేవాళ్ళు. అయితే మనకు దాని మీద శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఒకసారి ప్రభుపాద్ వారిని ప్రశ్నిస్తారనమాట, అవును శిష్యులు అడతారు, ప్రభుపాద్ ఇప్పుడు ప్రపంచమంతా కూడా, ఇప్పుడు ఇంతకుముందు కూడా జరిగింది కదా, జస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ 2012లో మొత్తం అంతా కూడా నాశనం ప్రపంచమంతా కూడా రకరకాలుగా చెప్పేశారనమాట. ప్రభుపాద్ వారు ఉన్నప్పుడు కూడా అది చెప్పేవాళ్ళనమాట, ఇది జరుగుతుందంట కదా, పెద్ద ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం అన్ని రకాలటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆయుధాలంతా ప్రయోగిస్తే ఉండేటువంటి ఈ యొక్క యుద్ధ సామాగ్రి ఉపయోగిస్తే కన్నా ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటిది ప్రతి ఒక్క దేశం దగ్గర ఎంత పెద్ద పెద్ద అస్త్రాలంతా ఉన్నాయి, మొత్తం భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది కదని చెప్పి ప్రభుపాద్ వారిని ప్రశ్నిస్తారనమాట. ప్రభుపాద్ ఉన్నప్పుడు అడిగారనమాట, ప్రభుపాదని ఎప్పుడు అడుగుతుండేవాళ్ళు వాళ్ళు, చాలా గట్టిగా ప్రశ్న చేస్తుండేవాళ్ళు అనమాట. అవును ఉండేటువంటి ఆటం బొమ్మలు కానీ రకరకాల ఆయుధాలు అంతా వేస్తే భూమి ఏమైపోతుంది, అంత నాశనం అయిపోతుంది కదా అని చెప్పి ప్రభుపాద్ అడిగారనమాట. ప్రభుపాద్ చెప్పారనమాట, ఒకరోజు ఇదే విధంగా అడుగుతుంటే ప్రభుపాద్ ఉన్నప్పుడు ప్రభుపాద్ చెప్పాడు, నీకు తెలీదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అస్త్రాలు ప్రయోగించినా గానీ దీనికంటే శక్తివంతమైనటువంటి అస్త్రాలు మహాభారత యుద్ధంలో ప్రయోగించారు. ఒక్కొక్కసారి ద్రోణాచార్య గాని తన అస్త్రాన్ని ప్రయోగిస్తే గన కొన్ని వేల మంది మరణించేవాళ్ళు అనమాట, మాడిపోయేవాళ్ళు. ఆయన లాస్ట్ చివరి సమయంలో ద్రోణాచార్య ఇంకా చనిపోతారు అనేటప్పుడు సప్తఋషులు చెప్తారనమాట, నువ్వెందుకు, నువ్వు బ్రాహ్మణుడు, నువ్వు ఈ విధంగా జనాలను చంపడానికి లేదు, నువ్వు నీ అస్త్రాలతో నువ్వు వచ్చేసే అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్న తర్వాతనే అతను యుద్ధాన్ని తగ్గిస్తాడు, తర్వాత దృశ్యుద్ధంలో వచ్చి అతను సంహరిస్తాడనమాట. లేకపోతే ద్రోణాచార్య చనిపోయేవాడు కాదు. అంత శక్తివంతమైన అస్త్రాలు ఉన్నాయన్నమాట, ఇంకా పవర్ఫుల్ అస్త్రాలు. ఇప్పుడునేది మన దగ్గర అగ్నిచేత ఉన్నటువంటి అస్త్రాలే, బట్ వేదిక కాలంలో పంచభూతాలతో అన్నిటితో ఉన్నాయి, అగ్నితో ఉన్నాయి, వాయువుతో ఉన్నాయి, తర్వాత జలంతో ఉన్నాయి, అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయన్నమాట. దాన్ని కూడా ఎదుర్కొనేటువంటి శక్తి దేవతలకు ఉంది. ఈవెన్ ఇప్పుడున్నటువంటి ఆయుధాలు అన్ని వేసినా గానీ కొన్ని క్షణాల్లో ఈ యొక్క వాతావరణాన్ని శుభ్రం చేయటువంటి శక్తి దేవతలకు ఉందన్నమాట. ఇంకా దేవదేవుని ఊహించుకోండి ఎంత శక్తి ఉంటుందో, ప్రభుపాద అదే సమాధానం ఇస్తారన్నమాట. దేవతలకు ఎంతో శక్తి ఉంది, కొన్ని క్షణాల్లో ఈ అట్మాస్ఫియర్ వాళ్ళు క్లియర్ చేయగలుగుతారు. అదే సమయంలో మనం భక్తులుగా భగవంతుని మీద పూర్తిగా నమ్మకం కలిగి ఉండాలి. భగవంతుని ఇంకా శక్తివంతుడు. లాస్ట్ చివరి సమయంలో ఏమవుతుంది, మహాభారతలో యుద్ధం అంతా అయిపోతుంది, అయిపోయిన తర్వాత రథాన్ని తీసుకుని కృష్ణుడు వెళ్తాడనమాట. అర్జునుడు ఇంకా కృష్ణుడు ముందర దిగుతాడు, ఒక కాలు మాత్రం రథం మీద ఉంటుంది. అర్జునుడు చెప్తాడనమాట, అర్జున తొందరగా దిగు రథం మీద నుంచి అని చెప్తారనమాట. అర్జునుకు అర్థం కాదు ఎందుకు తొందరగా దిగమంటున్నాడు అనేసి, ఫస్ట్ ఇమీడియట్లీ తొందరగా దిగు అని చెప్తారనమాట. అతను దిగేస్తాడు, కృష్ణుడు కాలు తీస్తాడనమాట. అంటే తక్షణమే ఆ రథము బొగ్గను మండుకుంటుంది అనమాట, మండి బూడిదైపోతుంది, కొన్ని క్షణాల్లో బూడిదైపోతుంది అనమాట మొత్తం రథం అంతా కూడా. అర్జునుకు అర్థం కాదు ఏమైంది ఏమైందంటే, అప్పుడు చెప్తాడు, ఈ రథము మొదటి రోజే మహాభారత యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇది ఈ విధంగా అయిపోవాల్సింది, ఈ ద్రోణాచార్య భీష్మాచార్య కృపాచార్య అశ్వత్థామ వీళ్ళు కర్ణుడు ప్రయోగించినటువంటి అస్త్రాలు ఈ రథాన్ని ఎప్పుడూ బుడి చేయాల్సిందవి, నేను దాన్ని కాపాడుతూ వచ్చాను, మొదటి రోజే కాలిపోయింది అంత శక్తివంతమైన అస్త్రాలని వాళ్ళు ప్రయోగించారు, నేను దాన్ని రక్షించాను, నువ్వు నా భక్తుడు కాబట్టి ఏం చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఏదైతే దావన ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎన్ని రకాలటువంటి ప్రయత్నం చేసినా గానీ, లైక్ ఈ యొక్క హిరణ్యాక్షుడు ఏం చేశాడు, భూమిని చేసిపోయి మొత్తం క్షీరసాగరంలో పడేశాడనమాట, ఈ యొక్క గర్భోదక సాయి ఓషన్లో పడేశాడు, భగవంతుడు రక్షించాడు అనమాట. ఇప్పుడు వీళ్ళు చేసేది పెద్ద విషయం కాదు, అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి అటువంటి స్థితి రాకుండా. అయితే దానవ ప్రభుత్వం ఉండేవాళ్ళు భగవంతుని యొక్క శక్తి ముందు వాళ్ళు ఏం చేయలేరనమాట. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు తర్వాత ఈ యొక్క వ్రత ఈ యొక్క ఈ సృష్టిలో మొదట ఈ ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం ఉండేవాళ్ళు వీళ్ళకంటే శక్తివంతులు అనమాట. ఇప్పుడేటువంటి రాక్షస ప్రభుత్వం ఉండే వాళ్ళకంటే కూడా శక్తివంతులు, వాళ్ళు కూడా ఈ యొక్క ఏం చేయలేకపోయారు అనమాట. కాబట్టి ఈ ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే ఎప్పుడు కూడా మనకు విజయం అనేది ఉండదు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయార్భూతి ధ్రువాణి త్రిమతిమ. భగవద్గీత కంక్లూజన్ ఏమంటే ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, అంటే ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో, ఎక్కడైతే భగవద్గీతను బాగా ఆచరిస్తారో అక్కడ విజయం ఉంటుంది. కానీ ఎక్కడైతే అధర్మంగా మనం నడుచుకుంటూ ఉంటామో, అధర్మ కార్యక్రమం మనం ప్రోత్సహిస్తుంటామో అక్కడ విజయం అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఈ రామచంద్ర కవిరాజు కూడా ఆయన ఈ బ్రాహ్మణుడు ఎప్పుడైతే ఆయన దూషిస్తాడో తిరిగి వెళ్తాడో, వెళ్తుంటేనే అతని కుష్ఠవ్యాధి వచ్చేస్తుందనమాట. వచ్చి అతను ఇంకా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణుడికి దేవి దుర్గాదేవి కళ్ళ వస్తుందనమాట. ఒరి మూర్ఖ, నువ్వు ఆత్మహత్య చేసుకున్నా కానీ నెక్స్ట్ బర్త్ లో కూడా తర్వాత జన్మలో నీకు ఇదే శిక్ష, కాబట్టి నువ్వు వెళ్ళి రామచంద్ర కవిరాజు ఆ నరసింహదాస్ ఠాకూర్ కాలం మీద పడు అని చెప్తుంది అనమాట. దుర్గాదేవి పర్సనల్ గా చెప్తుంది అనమాట. వాళ్ళు మహాభక్తులు, వాళ్ళు నాకెంతో డేర్, వాళ్ళు ఎంతో గొప్ప భక్తులు, వాళ్ళు ఎప్పుడు హరినామం జపిస్తూ ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. నువ్వు ఈ జన్మ చనిపోయినా కానీ తర్వాత జన్మలో నేను వదలని చెప్తుంది అనమాట. తర్వాత నేరుగా వచ్చి అతను నరసింహదాస్ ఠాకూర్ రామచంద్ర కవిరాజు కాలం మీద పడతాడనమాట. పడి క్షమించమని చెప్పి వేడుకుంటాడు. నరసింహదాస్ ఠాకూర్ ఆయన ఆలింగనం చేసుకుంటాడు. ఎప్పుడైతే ఆయన ఆలింగనం చేసుకుంటాడో నరసింహదాస్ ఠాకూర్ యొక్క స్పర్శ వల్ల అతనికి మళ్ళీ కుష్ఠవ్యాధి కూడా నమ్మైపోతుంది అనమాట. అతను కూడా మంచి భక్తుడిగా మారుతాడనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇక ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉండాలి, భగవద్గీతను ఆచరించాలి. ముఖ్యంగా కలియుగంలో ధర్మం వచ్చి నామ సంకీర్తన చేయాలి. కలియుగం వచ్చి కలియుగము హరినామ సంకీర్తన యుగ ధర్మం అనమాట. ఇది చేస్తుంటే చాలు హరికృష్ణ మంత్రాన్ని. చైతన్య మహాప్రభు ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ నడతాడు. ఈ యొక్క కలియుగంలో జనాలు ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క కలియుగ ప్రభావాన్ని తప్పించుకోవాలని చెప్పి, ఒకసారి హరికృష్ణ మంత్రం జపించినా గాని, ఒకసారి హరికృష్ణ మంత్రాన్ని విన్నా గాని, నిరంతరం హరికృష్ణ మంత్రం జపించినా గాని వాళ్ళకేమవుతుంది, ఈ కలియుగ ప్రభావం నుంచి వాళ్ళు బయటపడతారు అనమాట. కాబట్టి కలియుగంలో మనం నిజంగా ధర్మంగా నడుచుకోవాలంటే, ధర్మార్గం ఉన్నామంటే భగవంతుని యొక్క నామాన్ని మనం జపిస్తూ ఉండాలి. హరే కృష్ణ. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శిలా ప్రభుపాదకి, గురుదేవుకి, నితాయ హోర్ బ్రహ్మానందే.